సమూహ సభ్యులకు నమస్కారం. నేటి కథాశ్రవంతికి స్వాగతం. కథానికను మీకు అందిస్తున్నది మాధవి శ్రీనివాసరావు, నెల్లుట్ల. శీర్షిక సామాన్యుని మనస్తత్వం. మనం ఎన్నో చేయాలనుకుంటాం. ఎవరికైనా మనకు చాతనైనంతలో సహాయం చేయాలనుకుంటాం. కానీ కొన్ని ఆలోచనలు మెదడు వరకే ఆగుతాయి. కొన్ని ఆలోచనలు మనసుకు చేరుతాయి. కొన్ని ఆలోచనలు నోటి వరకు, అతి కొద్ది ఆలోచనలు మాత్రమే చేష్టల వరకు వస్తాయి. ఇది సామాన్యుని మనస్తత్వం అండి. దీనికి ఉన్నవాడు లేనివాడు అనే తేడా ఏమీ లేదు. ఎద్దు ఉన్నవాడికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నవాడికి ఎద్దు ఉండదు అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. కొంతమంది వ్యవహారం ఇది అతి సామాన్యం. దీనికి సంబంధించి ఒక చిన్న కథ. ఇక కథలోకి వస్తే, రామాపురం అనే ఊర్లో రాముడు, సోముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్ననాటి నుండి పక్కపక్క ఇల్లు. రాముడు కుటుంబం ఒక మోస్తరుగా ఉన్న కుటుంబం. సోముడు కుటుంబం మాత్రం రెక్కాడితే కానీ డొక్కాడని దుర్భర జీవితం. సోముడు తల్లిదండ్రులు కూలికెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. కానీ రాముడు అలా కాదు. ఉన్నంతలో దర్జాగా కొత్త బట్టలు, పెన్నులు, పెన్సిళ్ళు, ఏవేవో తినుబండారాలు, కొత్తగా వచ్చిన ఏ వస్తువు కానీ ముందుగా రాముడి దగ్గర కనిపించేది. అవన్నీ పాఠశాలకు తీసుకొని వచ్చేవాడు. ఏది తెచ్చినా అందరికీ గొప్పగా చూపించుకునేవాడు రాముడు. అప్పుడప్పుడు సోముడికి కూడా కొంత తినుబండారాలు పెడుతుండేవాడు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఒకరిని విరిచి ఒకరు ఉండలేనంతగా. ఆ ఊర్లో 5వ తరగతి వరకే, అనగా ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. చేసేదేమీ లేక సోముడి తల్లిదండ్రులు పై చదువులకు వేరే ఊరు పంపే స్తోమత లేక సోముడి చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. తండ్రితో పాటు కూలి పనులకు వెళ్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు సోముడు. కానీ తల్లిదండ్రుల బలవంతం మీద పట్టణంలోని హాస్టల్లో ఉంటూ తన విద్యాభ్యాసం కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు రాముడు. అప్పుడప్పుడు ఊర్లోకి వచ్చి వెళ్తుండేవాడు. వచ్చిన ప్రతిసారి సోముడు స్నేహితుణ్ణి కలిసేవాడు. ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. ఉన్న 2-3 రోజులు చాలా సంతోషంగా గడిపేవాడు. ఈ లోకంతో సంబంధం లేనట్టుగా వారిద్దరూ ఉండేవారు. చూస్తుండగానే రాముడు 10వ తరగతి పూర్తి చేసుకొని కాలేజీలోకి అడుగుపెట్టాడు. రాముడికి కాలేజీ హాస్టల్ వాతావరణం సరిపడక రాముడి తల్లిదండ్రులు కూడా పిల్లవాడి చదువు కోసం పట్నం వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. చివరిసారిగా స్నేహితుని కలిసి వెళ్ళలేక వెళ్ళిపోయాడు రాముడు. ఉంటే విడవడు, పోతే తలవడు అన్న చందంగా ఉండేది రాముని పరిస్థితి. కొద్ది రోజులు ఇక స్నేహితుణ్ణి కలవలేలని దిగులు పడ్డాడు. కానీ కాలక్రమంలో అన్నీ మర్చిపోయాడు రాముడు. మంచి కాలేజీలో చదివి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు రాముడు. మంచి స్థితికి చేరుకున్నాడు. రైల్వేలో ఉద్యోగం, క్రమంగా పెళ్ళి, భార్య, పిల్లలు, సంసార బాధ్యతలు. కాలం ఎవరి కోసమూ ఆగదు కదా. చూస్తుండగానే 20 ఏళ్ళు గిర్రన తిరిగాయి. సోముడు తల్లిదండ్రులు మరణించారు పాపం. సోముడు ఒంటరి వాడైపోయాడు. ఒకసారి ఎప్పుడో వాళ్ళ ఊరతను ఒక పెద్ద మనిషి కలిశాడు రాముడికి. అతని ద్వారా సోముడి ఆరాలు, బాగోగులు తెలుసుకున్నాడు రాముడు. స్నేహితునికి కలవాలనుకున్నాడు. ఉద్యోగానికి 2 రోజులు సెలవు పెట్టి సొంత ఊరైన రామాపురం వచ్చాడు సోముడు. ఊర్లో ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు. ఊర్లోకి వస్తూ తోవలో ఒక వ్యక్తిని చూశాడు రాముడు. చింత చెట్టు కింద చెట్టు మొదలకు ఆనుకొని కూర్చున్నాడు ఆ వ్యక్తి. చింకిరి జుట్టు, అతనికి ఒంటి మీద సరిగా బట్టలు కూడా లేవు. చలికి వణుకుతున్నాడు. తిండి లేక ఎన్ని రోజులైందో పాపం బక్క చిక్కి ఎముకల గూడులా ఉన్నాడు. మాసిన గడ్డం, పెరిగిన జుట్టు, చిరిగిన బట్టలు. ఆ మనిషిని చూస్తేనే ఒక రకమైన ఏహ్యభావం. ఒక చూపు చూసి తల తిప్పుకొని గబగబా వెళ్ళిపోయాడు రాముడు. అతడే సోముడని రాముడు గుర్తించలేకపోయాడు అప్పుడు. ఊర్లో తన ఆనవాళ్ళు చెప్పి సోముడి గురించి ఆరా తీశాడు రాముడు. సోముడా, అక్కడే ఎక్కడో ఉన్నాడు బాబయ్య. మీరు ఊళ్ళో నుండే వస్తున్నారు కదా, మీకు కనిపించలేదా? ఊళ్ళో ఊరి మొదట్లో చింతలతోపు దగ్గర చింత చెట్టు కింద కూర్చొని ఒక ముసలాడు కనిపించలేదా మీకు అని అడిగాడు ఆ వ్యక్తిని. కొంపదీసి తను చింత చెట్టు కింద చూసిన ఆ అర్భకుడు, కాదు కదా నా స్నేహితుడు అని సందేహంగా నోరు తెరిచేలోపే అతనిని రండి బాబు, అక్కడికి సోముడు ఉండే చోటు చూపిస్తాను అని ఆ వ్యక్తి ముందు నడుస్తున్నాడు. తీరా చూస్తే ఏ వ్యక్తినైతే చూసి ఏవగించుకున్నాడో, ఏహ్యభావంతో చూశాడో, ఆ వ్యక్తే తన బాల్య స్నేహితుడు సోముడు. అతని ఒక్కసారిగా సోముణ్ణి చూసి నిర్ఘాంతపోయాడు రాముడు. అప్పటి వరకు కలిగిన ఏవగింపు పటాపంచలై కళ్ళు పెద్దవి చేసి చూశాడు సోముణ్ణి. సోముడు కూడా రాముణ్ణి గుర్తుపట్టాడు. ఎరా, ఏంటి ఈ పరిస్థితి అనగానే సోముడు వెక్కి వెక్కి ఏడుస్తూ, నాకు మాత్రం ఎవరున్నారా, నువ్వు చిన్ననాడే నన్ను వదిలి వెళ్ళావు. అమ్మా నాన్న అనారోగ్యంతో మంచాన పడి నవిసి నవిసి ఆసుపత్రిలో చూపించే తోమత లేక నన్ను వంటర్ని చేసి వాళ్ళిద్దరూ వాళ్ళ మానవనాలు వెళ్ళిపోయారా. ఇది నా పరిస్థితి. ఎవరైనా దయతలిచి పిడికడు మెతుకులు వేస్తే తింటాను, లేదంటే అదిగదిగో అక్కడ కనిపిస్తుందే ఆ బోర్ దగ్గర కడుపు నిండా నీళ్లు తాగి ఆ పూట పడుకుంటాను. ఇదేంద్రా, నువ్వెట్లా ఉన్నావు? నిన్ను చూస్తంటే మంచి డాబు దర్పం పెద్ద ఆఫీసర్ కొలువేదో చేస్తున్నట్టున్నావే అన్నాడు సోముడు. కనబడటమేమిట్రా, నాకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది టికెట్ కలెక్టర్గా, భార్య ఇద్దరు పిల్లలు అంటూ తన గతం చెప్పుకొచ్చాడు రాముడు. నువ్వు ఇంత పెద్ద ఆఫీసరు కదా, నీకు కారు బంగళా గట్రా ఉండే ఉంటాయి కదరా. అవునరా అన్నాడు రాముడు. మరి నాకు నీ ఇంటి గేటు కాడ ఉండే పని ఇప్పించరా, నీకు రుణపడి ఉంటాను. నాకు డబ్బు గట్రా అక్కర్లేదురా బాబు, మీరు తినగా మిగిలిన ఇంత తిండి పడేస్తే చాలరా, ఆ గేటు కాడ కుక్కలా పడి ఉంటానురా. నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తానురా, నాకు మాత్రం ఎవరున్నారా అన్నాడు సోముడు. రాముడు కొంతసేపు ఆలోచనలో పడ్డాడు. ఏరా, ఏంటి ఆలోచిస్తున్నావు, నాకు జీతం గీతం ఏం అక్కర్లేదురా బాబు, ఆ మెట్ల కింద ఒక మూల పడుకుంటానురా అన్నాడు మళ్ళీ సోముడే. సరేరా, నేను నా భార్య పిల్లలతో మాట్లాడి మళ్ళీ వారం వచ్చి నిన్ను తీసుకెళ్తాను, సరేనా? ఇందాక ఈ డబ్బు ఉంచు, ఈ వారం రోజులు గడవని, నీకు తిండి ఖర్చుకో అనగా, అద్దరా బాబు, ఇచ్చేటంత గొప్పోడివి నువ్వు అయ్యావు కానీ తీసుకునేంత దరిద్రుని నేను కాలేదురా. అయినా నీకు తెలుదా ఏటి, ఏ పని చేయకుండా నేను ఎవరి సొమ్ము ఆశించనని. నువ్వు సెల్లమ్మతో ఇసారించి కబురు పెడితే నీ అడ్రస్ పట్టుకొని నేనే ఎలాగోలా వచ్చేస్తానులే అన్నాడు సోముడు. సరే అయితే నీ ఇష్టం అని, ఇందా ఈ కార్డు ఉంచు, నేను కబురు పెట్టేగానే వద్దువు కానీ ఇందులో నా పేరు ఫోన్ నెంబరు అడ్రస్సు ఉన్నాయి అని రాముడు తన విజిటింగ్ కార్డును సోముడి చేతిలో పెట్టి గబగబా వెళ్ళిపోయాడు. బయలుదేరి మెల్లగా విజయనగరం ట్రైన్ ఎక్కాడు. మాట అయితే ఇచ్చాను కానీ సీత పిల్లలు సోముణ్ణి ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటారా, తీసుకొచ్చినా వాణ్ణి వాచ్మెన్గా ఎలా ఉంచగలను, వాడు నా చిన్ననాటి స్నేహితుడు, చాలా ఆత్మాభిమానం కల వ్యక్తి, ఏది ఏమైనా ఇది భావ్యమా అని పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు రాముడు. ఆలోచనలతోనే కునుకు పట్టింది రాముడికి. ఒక్క కుదుపుతో నిద్రపోతున్న రాముడికి మెలకువ వచ్చింది. తను దిగవలసిన స్టేజ్ రానే వచ్చింది. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేశాడు రాముడు. ఏమైంది, మీ స్నేహితుడు ఎలా ఉన్నాడు అని అడిగింది సీత. రాముడికి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. చిన్ననాటి నుండి స్నేహితుడైనా నాకే ఒక్క క్షణం వాడిని చూడగానే ఏహ్యభావం కలిగింది. అలాంటిది సోముడి గురించి భార్యకు చెప్తే ఎలా తీసుకుంటుందోనని ఆలోచించసాగాడు. ఏమైందండి, ఏమి మాట్లాడరు, ఏంటా పరాకు అన్న భార్య సీత మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏదైతే అదే అయ్యిందని భార్యకు సోముని గురించి చెప్తూనే సీత ముఖంలో వస్తున్న మార్పును గమనించాడు రాముడు. చెప్పడం పూర్తయ్యేలోపే సీత, అంటే ఏంటి మీ ఉద్దేశం, ఇప్పుడు ఆ భికారిని ఇంటికి తీసుకొచ్చి పెడతారా అంది విసురుగా. అది కాదు సీత, వాడికి ఎవరూ లేరు, ఒక్కగానొక్క స్నేహితుణ్ణి, ఆ మాత్రం సాయపడటంలో తప్పేముంది చెప్పు అంటున్న భర్తతో, ఎవరూ లేకపోతే అనాథాశ్రమాలేమీ గొడ్డుపోలేదు, ఇలాంటి వారి కోసమే కదా అవి ఉన్నది, నేను పుట్టకపోతే ఎవరిని పెళ్ళాడేదానివే భార్యమని అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం, మీరు కాకపోతే ఏ దానయ్యో వస్తాడు, వద్దంటే వద్దని గొడవ చేసింది సీత. మూడు నాలుగు రోజులు బతిమాలుకున్నాడు సీతను. పరిపరి విధాలుగా చెప్పి చూశాడు. చివరకు సీత కొన్ని కండిషన్స్ మీద ఒప్పుకుంది. ఆ కండిషన్స్లో మొదటిది, అతను గేటు దగ్గర వాచ్మెన్గా మాత్రమే ఉండాలి. రెండు, నీ స్నేహితుడని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకూడదు. మూడు, అతను ఇంటిలోనికి రాకూడదు. నాలుగు, మెట్ల కిందే అతని మకాం. ఐదు, మన పిల్లలకు కానీ పిల్లలను కానీ నిన్ను కానీ అరే ఒరే అని పిలవకూడదు అని చెప్పింది సీత. సీత పెట్టిన షరతులు అన్నింటికీ మనసు ఒప్పుకోకపోయినా తర్వాత నిదానంగా సర్దుకుంటుందిలే, వాడి మంచితనమే సీతలో మార్పును తీసుకొస్తుంది అని ఆశపడ్డాడు రాముడు. సరే సీత, నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలాగే ఉంటాడు అని సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాముడు. వీలు చూసుకొని ఒక ఆదివారం సోముడిని ఇంటికి తీసుకురావడానికి బయలుదేరాడు రాముడు. మనసు ఎంతో సంతోషంగా ఉంది రాముడికి. చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు శాశ్వతంగా ఉండటానికి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఆలోచనలతోనే ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఆలోచనలు పూర్తి కాకమునిపే ఊరు చేరాడు రాముడు. వడివడిగా అడుగులు వేస్తున్నాడు. దూరంగా చింత చెట్టు కింద మంది గుమికూడారు. ఏంటా అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళి గుంపుగా ఉన్న జనాన్ని జరగండి జరగండి అని చెదరగొడుతూ తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు రాముడు. చెట్టు కింద సోముడి శవం. అక్కడికక్కడే కుప్పకూలాడు రాముడు. అరే, ఎవరైనా నీళ్లు తేండ్రా, బాబుగారు కళ్ళుదిరిగి పడిపోయాడు, బాగా కావలసిన ఆడలా ఉన్నాడు అని ఎవరో గుంపులో నుండి ఒక వ్యక్తి అనగా ఒక గ్లాసు నీళ్లు తెచ్చి ముఖంపై చిలకరించారు రాముడికి. కాసేపటికి తేరుకొని, ఏమైంది ఇతనికి అని అడిగాడు. ఏదో ఈ సుజరమత బాబయ్య, ధర్మాసుపత్రికి తీసుకెళ్ళాం, అయినా లాభం లేకపోయింది. ఒక నాలుగు రోజులు ముందుగా తీసుకొస్తే బాగుండేది, ఇతను బ్రతకడం చాలా కష్టం, ఒకటి రెండు రోజుల కన్నా బతకడు, తీసుకెళ్ళండి అని చెప్పి పంపారు. రాత్రి ఊరికి తీసుకొచ్చాం బాబుగారు. ఉదయానికి నిద్ర లేవనే లేదు. ఏ పొద్దుపానం పోయిందో, పొద్దున చూసే వరకు కట్టెలాగా బిగదీసుకొని కనపడ్డాడు. పాపం, ఎవరికి ఏ అన్యాయం చేసెరగడు, ఎవరో చిన్ననాటి స్నేహితుడట, రాముడట అతడి పేరు. కబురు పెడతాడు పట్నం వెళ్తానని ఎప్పుడూ కనపడ్డ వాళ్ళకల్లా చెప్పేవాడు బాబు. ఆ బాబు ఎక్కడుంటాడో అరే. ఆ జోబులో ఏదో కాగితం ముక్కుండేది, దాన్నే అందరికీ చూపించేవాడు. దానిమీద అతని అడ్రస్ ఉందని. దానిమీద ఆ బాబు ఫోన్ నెంబర్ ఉంటుందట్రా, చూసి ఎవరైనా ఫోన్ చేయండిరా అన్నాడు ఆ గుంపులో ఎవరో పెద్ద ఆయన. ఒరే వెంకటేశు, ఇందా ఈ చీటి తీసుకో, దానిమీద ఏవో అంకులున్నాయిరా, బహుశా ఇదే ఆ బాబు అడ్రస్ కాబోలు, ఫోన్ చేయండిరా అనగానే ఒక 25 ఏళ్ల కుర్రాడు వెంకటేష్ అనే వ్యక్తి ఆ విజిటింగ్ కార్డు మీద ఉన్న నెంబర్కు ఫోన్ చేశాడు. పక్కనే ఉన్న రాముడి ఫోను రింగ్ అయింది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏం బాబు, మీరేనా ఆడ ఎదురు చూసే బాబు అన్నారు. అవునన్నట్లుగా తల ఊపి వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఎంత పని జరిగిపోయిందిరా రాముడు, నేను వచ్చే లోపే వెళ్ళావేంటిరా, నేనిప్పుడు ఏం చేయాలిరా, నువ్వు కాదురా సోముడు, నేను అనాథను, ఉన్న ఒక్కగానొక్క బాల్యమిత్రుణ్ణి పోగొట్టుకున్న నేను రా అనాథను, నన్ను మన్నించరా. ఏ రోజైతే నిన్ను చూశానో ఆ రోజే నిన్ను తీసుకెళ్ళి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదురా, నన్ను క్షమించరా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
ఆ ఊరి పెద్దలంతా, ఏం బాబు చీకటి పడుతుంది, కావలసిన తంత ముగిస్తే బాగుంటుంది, లేదంటే పాసిపీనుగైతుంది అని చెప్పి ఏర్పాట్లు చేయసాగారు. ఆగండి, ఆకుండా ఇలా ఇవ్వండి, వాడికి అంతిమ సంస్కారం నేను చేస్తాను, ఇలా అయినా పాపాన్ని కొంత కడిగేసుకుంటాను, ఎక్కవలసిన బండి జీవితకాలం లేదు అని ఇందుకే అంటారేమో అని బాధాతప్త హృదయంతో స్నేహితుడి అంత్యక్రియలు చేసి వెనుదిరిగాడు విషన్న వదనంతో. ఇల్లు చేరగానే భార్య ఎదురొచ్చి, ఏడి వాచ్మెన్ అని అడిగింది. రోగి కోరేది పెరుగన్నమే, వైద్యుడు చెప్పింది పెరుగన్నమే అన్నట్లుగా, మనకు ఏ కష్టం లేకుండా భగవంతుడే వాడిని తీసుకుపోయాడు సీత అని చెప్పి వరండాలో కూలబడ్డాడు రాముడు. ఇదండి కథ. ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. డబ్బు ఉన్నా డబ్బు కన్నా గుణం ప్రధానం. ఏ దిక్కు లేని తన స్నేహితుడికి ఇంత ఆశ్రయం కల్పించలేకపోయాడు రాముడు. ఎంత సంపద ఉండి ఏం లాభం? డబ్బుతో పాటు ఎదుటి వ్యక్తికి సాయం చేసే గుణం ఉండాలి. ఎదుటివారి కష్టాన్ని మానవత్వంతో ఆలోచించే మనసుండాలి. అప్పుడే మానవుడు మహనీయుడవుతాడు, మనిషి మనీషి అవుతాడు. ఏ రోజైతే అతన్ని చూశాడో ఆ రోజే సోముడిని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉంటే కనీసం ప్రాణాలతోనైనా ఉండేవాడేమో పాపం. ఆ ఆలోచించుకునే లోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అందుకే అంటారేమో, ఎద్దున్నవాడికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నవాడికి ఎద్దు ఉండదు అని. తనువు ఉన్నప్పుడే ఏమైనా చేయగలం. మంచి పని చేయడానికి అనుమతులు సంప్రదింపులు అవసరం లేదు. ముహూర్తాలు మంచి చెడు ఆలోచనలు అవసరం లేదు అనడానికి ఈ కథే ఒక ఉదాహరణ అని అనుకుంటున్నారు. మరి మీరేమంటారు మిత్రులారా? అవునా కాదా? ఆలోచించండి. స్వస్తి. ధన్యవాదములు. మాధవి శ్రీనివాసరావు, నెల్లూర్.